భగవంతుడు చెప్తున్నాడు, కోరిక విడిచిపెట్టండి, కోపం విడిచిపెట్టండి, భయం విడిచిపెట్టండి. మనుషులకు వచ్చే రోగాలు చాలా మందికి తెలియదు. 130 రోగాలు భయంలోంచి వస్తాయి. ఏదైనా ఒక విషయం గురించి మీరు భయపడుతున్నారనుకోండి, భయం శరీరానికి ఉంటుంది, భయం మనసుకు ఉంటుంది. ఆ మనస్సులో ఉన్న భయం నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. శరీరం మీద నర్వస్ సిస్టమ్ మీద పడి 130 రోగాలు భయం వల్ల వస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం వల్ల భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గించుకోవడం వల్ల భయం పెరిగింది. స్వామి వివేకానంద అనేవాడు, భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళు నాస్తికులు కాదు, మీ మీద మీకు విశ్వాసం లేకపోతే మీరు నాస్తికులు. భగవంతుడి మీద మీకు విశ్వాసం ఉన్నా ప్రయోజనం లేదు, మీ మీద మీకు విశ్వాసం లేకపోతుంది. స్వామీజీ అనేవాడు రిపీటెడ్గా అనేవాడు ఇవన్న ఇవాళ రాష్ట్రపతి చేస్తున్నాడు ఎవరు, అబ్దుల్ కలాం. అది ముస్లిం, ఒక చేపలు పట్టేవాడు కుమారుడు, ఆయనకు ఏం పెద్ద బంధు బలం లేదు, మత బలం లేదు, డబ్బు బలం లేదు, అంగబలం లేదు, అర్థబలం లేదు. ఇవాళ రాష్ట్రపతి అయి కూర్చున్నాడు, కేవలం ఆత్మవిశ్వాసం మాత్రం. మీకు బంధువులు బలం ఉన్నా, అర్థబలం ఉన్నా, ఆరోగ్య బలం ఉన్నా, మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు జీవితంలో ఏదీ సాధించలేరు. కొంతమంది అంటే ఉంటారు, ఏమంటే వెనకాల మా వెనకాల జనం లేరని. జనం ఉండక్కర్లేదు, మీకు ఆత్మవిశ్వాసం. ఇవాళ అబ్దుల్ కలాం జనం ఎవరున్నారు? ఓ పార్టీ లేదు, మతం బలం లేదు, కులం బలం లేదు, వెనకైపోయా. ధనవంతుడు అంటే ధనవంతుడు కాదు, ఒక చేపలు పట్టేవాడు కుమారుడు, ఇవాళ రాష్ట్రపతి అయి కూర్చుంటాడు. అది స్వామిని చెప్పాడు, మీ మీద మీకు విశ్వాసం లేకపోతే మీరు నాస్తికులు, భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళు నాస్తికులు కాదు. నేను చాలామందిని చూశాను, ఎక్కువ మంది భయపడే వాళ్ళందరికీ ఆత్మవిశ్వాసం లేకపోవటం. భగవంతుడి పట్ల మీకు పూర్ణమైనటువంటి నమ్మకం ఉంటే, పూర్ణమైన విశ్వాసం ఉంటే, డొనాట్ ఫియర్ గాడ్ ఇస్ ఎ మిజర్ అంటారు సామెత. డొనాట్ ఫియర్ గాడ్ ఇస్ ఎ మిజర్ అండి. భగవంతుడు నీ కూడ ఉంటే, నీ వెంట ఉంటే, నువ్వు భయపడవలసిన పని నీకేముండదు. ఇప్పుడు అగ్ని దగ్గర ఉండగా, చలి మంట దగ్గర ఉండగా చలివున్నా మనకు భయం ఏంటి? మనం చదివేస్తాం కూడా, భోగు మంట ఎదురుగా ఉండనుకోండి భయం, ఎంత చదివేసినా పర్వాలేదు, మంట ఎదురుగా ఉండదు. అలాగే మీ భగవంతుడు మీ వెంట ఉన్నప్పుడు, భగవంతుడు మీ ఎంత ఉన్నప్పుడు, భగవంతుడు మీ కూడ ఉన్నప్పుడు భయించడు పని లేదు. డొనట్ ఫిగర్ డొనట్ ఫిగర్ గడ్డిది మీజర్ గడ్డిది మీజర్ డొనట్ ఫిగర్ అంటే భగవంతుడి మీద మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే భయపడవలసిన పని లేదు. తర్వాత ప్రతి చిన్న విషయానికి మీరు కోపం తెచ్చుకుంటే మీరు జీవితంలో నష్టపోతారు, మీరే నష్టపోతారు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటారు, దానివల్ల మనమే నష్టపోతాం. ఎవడైతే ఎక్కువ కోపం తెచ్చుకుంటారో, ఏ కర్రకి నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది, ఒక కర్రకి నిప్పు ఉంటే ఇంకో కర్ర కాలదు. అలాగే ఎవరైతే ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటున్నారో, వాళ్ళే లోపల కాలిపోతూ ఉంటారు. మనకి హృదయం నిండిగా ఉన్నప్పుడు, హృదయం సంతోషంతో తొణికిసిరాడుతున్నప్పుడు, హృదయం ఆనందంతో తొణికిసిరాడుతున్నప్పుడు, హృదయం సంతోషంతో తొణికిసిరాడుతున్నప్పుడు అలా కోరిక ఉదయించదు. అంటే నా హృదయంలో నేను వెళితే నాకు కోరిక కింద వస్తుంది, నా హృదయంలో నేను అశాంతే కోరిక కింద వస్తుంది. నా హృదయం నిండిగా ఉందనుకోండి, ఆనందంతో ఇలా ఊరిసిరాడుతుంది అనుకోండి, అసలు కోరిక రాదు. మనకి ఏ రకమైన కోరిక వచ్చినా మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు, మళ్ళీ మనం పరిశీలన ఎనాలిసిస్ చేసుకోవాలి. మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటే, మళ్ళీ మనం పరిశోధన చేసుకుంటే, మన గురించి మనం ఆలోచించుకుంటే, మన గురించి మనం విశ్లేషణ చేసుకుంటే అసలు మూల తలంపి లేదన్న సంగతి తెలుస్తుంది. ఉల్లిపాయలు పొరలన్నీ తీసేస్తే గుడిపై లేదు, ఉల్లిపాయ పైన పొరలన్నీ తీసేస్తే గుడిపై ఎక్కడ ఉంది? ఈ తలంపులు సమూహమే మనస్సు. ఆ తలంపు ఒక్కో తలంపు ఒక్కో తలంపు తీసేస్తే మూల తలంపు లేదు. మనం నిజంగా భక్తులం అయితే ఒక భగవంతుడి గురించి చెప్పేటప్పుడే మనకు ఆనందం కలగాలి. ఒక భగవంతుడి గురించి తప్పించి ఈ లోక విషయాలు, లౌకిక విషయాలు ఎందుకు పనికిరాని గొడవలు, యహానికి పనికిరావు, పరానికి పనికిరావు. కొంతమందితో స్నేహాలు ఎటువంటి ఏంటో వాళ్ళు యహానికి పనికిరారు, పరానికి పనికిరారు. ఒక భగవంతుడి గురించి తప్పించి, జ్ఞానం గురించి తప్పించి, ఇది లోక విషయాల గురించి మీకు ఎవరైనా లోక విషయాలు ఏదో చెప్తున్నారనుకోండి, దానివల్ల మీకు సంతోషం వస్తుందనుకోండి, మీరు భక్తులు కాదని అర్థం. అంటే మీరు ఒక భగవంతుడి గురించి తప్పించి, జ్ఞానం గురించి తప్పించి, ఏ విషయం ఆ విషయాలు తప్పించి ఏ విషయం గురించి చెప్పినా ఎవరు చెప్పినా మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే నూటుకు నూరు పాడు మీరు భక్తులు కాదు. ఒక భగవంతుడి గురించి చెప్తా అంటే, జ్ఞానం గురించి చెప్తా అంటే ఎవరికైతే లోపల ఎంజాయ్మెంట్ వస్తుందో వాడు మాత్రమే భక్తుడు. ఈ కోరికలు మనకు హృదయంలో వెళుతున్నప్పుడు కోరికలు ఎక్కువ వస్తాయి. హృదయం ముందుగా అనుకోండి, స్లోగా కోరికలు తగ్గిపోతాయి. హృదయంలో మనం ఎక్కువ సుఖంగా ఉన్నాం అనుకోండి, అనుకోండి ఎక్కువ సుఖంగా సుఖంగా అప్పుడు నిజంగా జనరల్గా కోరికలు ఉండవచ్చు. కోరికలు ఆ కోరికలకు సంబంధించిన ధ్యాస ఉండదు. తర్వాత చైతన్యానికి ఇతరులు లేరు, ఆత్మకి ఇతరులు లేరు, బ్రహ్మకి ఇతరులు లేరు, అహంభావానికి ఇతరులు ఉన్నారు. ఈ జ్ఞాపకం పెట్టుకుని అహంభావానికి ఇతరులు ఉన్నారు కానీ చైతన్యానికి ఇతరులు లేరు. మనకు ఏడుగా ఏదో ఉందనుకున్నప్పుడు మన కోరికలు పెరుగుతూ ఉంటాయి. మనకి ఏడుగా ఏది లేదు కానీ ఏదో ఉందో ఏదో ఉందనుకున్నప్పుడు మన కోరికలు పెరుగుతాం. కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళు మామూలుగా మంచిగానే ఉంటారు. అందరి చేత మనం మంచి అనుకోవాలని, అందరి చేత మంచి అనిపించుకోవాలనుకుంటారు. వాళ్ళు చివరికి పిచ్చోళ్ళు అవుతారు. అందరి చేత మనం మంచి అనిపించుకోవాలని మీరు ఎవరైనా అనుకుంటే అంటే మీ మనస్సు ఉన్న బలహీనత గుర్తు. నూటికి నూరు మంది రాముని ఎవరు మంచివాడు అనలేదు, నూటికి నూరు మంది కృష్ణుని మంచివాడు అనలేదు. యేసుక్రీస్తుని కూడా నూటికి నూరు మంది ఫాలో అవ్వరు, యేసుక్రీస్తుని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అలాగే నూటికి నూరు మంది చేత మనం గౌరవించబడాలి, నూటికి నూరు మంది చేత మనం గొప్ప అనిపించుకోవాలి అనే వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఎక్కువ బలహీనత ఉందని అర్థం. వాళ్ళు చివరి పిచ్చోళ్ళు అవుతారు. తర్వాత ఇంకోటి కొంతమంది మాకు కష్టాలు వస్తున్నాయంటారు. మమ్మల్ని అంతా ఉంటారు, ఈ మధ్యన మాకు కష్టాలు ఎక్కువచ్చు. కష్టాలు రాకపోతే వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ అవ్వదు. గాంధీ గారి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ మహాత్ముడు అవ్వటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు తెలియదు. ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయన పేరు అసలు. కానీ మనం అందరం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనం, మహాత్మా గాంధీ అంటాం. ఆ మోహన్ అనేవాడు మహాత్ముడు అవ్వడానికి జీవితం పొడిగిన కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు భరించాడు. ఆ భరించకపోతే మోహన్ మహాత్ముడు అవ్వలేడు. మా కష్టాలు వస్తున్నాయండి, కష్టాలు వస్తున్నాయండి అనుకుంటారు అనుకోండి, కష్టాలు ఎందుకు వస్తున్నాయండి? కష్టాలు పరీక్షలు. పరీక్ష రాయకుండా 9వ తరగతి వాడు 10వ తరగతిలోకి రాడు. పరీక్ష రాయకుండా 10వ తరగతి వాడు +2 ఇంటర్మీడియట్లోకి రాలేదు. తెలియని పిల్లలు ఏమంటారంటే ఇంటర్మీడియట్ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు అనకండి, మనల్ని పరీక్షించకుండా మీరు నిరూపిస్తూ ఉంటారు బాగా తెలియని పిల్లలు. అంటే మీరు ప్రశ్నలు అడగండి, మీకు సంతృప్తి కదండి, మేము సమాధానాలు చెప్తే మీరు మాకు ఉద్యోగం ఇవ్వండి. మేము సంతృప్తిగా సమాధానం చెప్పడం అనుకున్న అప్పుడు మానేయండి. అసలు ఉద్యోగం ఇవ్వనంటారేంటి? మా తెలివితేటలు పరీక్షించుకోండి, మా తెలివితేటలు నిరూపించుకోండి, మేము నిరూపిస్తాం మా తెలివి, అప్పుడే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే ఏం రెండు అని చెప్పండి. కనీసం మమ్మల్ని పరీక్ష అయినా పెట్టండి అంటారు కొంతమంది. పరీక్షించండి, మేము నిరూపిస్తాం. నిరూపించలేకపోతే మేము పోతాం బయటకు. ఇంటర్వ్యూకైనా రానివ్వండి. మనం ఇంటర్వ్యూలో తేలిపోతే ఇంటికి వెళ్ళడం నాకు అభ్యంతరం లేదు, కనీసం ఇంటర్వ్యూకైనా రమ్మను. అయితే పరీక్ష లేకుండా, పరీక్షలు మాకు కష్టాలు వస్తున్నాయి అన్ని పరీక్షలు. దానివల్ల వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ అవుతుంది. తర్వాత మనకు వచ్చే ఆలోచన విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాను, మనకు వచ్చే తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాను. మనం జ్ఞానాన్ని ప్రచారం చేస్తంటే మనకు జ్ఞానం కలగదు, శాంతిని ప్రచారం చేస్తంటే శాంతి కలుగుతుంది. అసూయని ప్రచారం చేస్తున్నాం అనుకోండి ఇంకా అసూయగ్రస్తులు అయితే కుళ్ళిపోతాం. కొంతమంది జ్ఞానాన్ని ప్రచారం చేయరు, శాంతిని ప్రచారం చేయరు, భక్తిని ప్రచారం చేయరు, అసూయని ప్రచారం చేస్తారు. చివరికల్లా మూలంలో కుళ్ళిపోతారు. మనం ఏది స్మరిస్తాంటే అవుతాం, నువ్వు ఏది ఆలోచిస్తే అవుతాం, ఏది స్మరిస్తాంటే అవుతాం. కానీ రామకృష్ణుడు చెప్పేవాడు తరచుగా, మీరు పని విడిచిపెట్టకండి. పని మిమ్మల్ని విడిచిపెడితే ఇబ్బంది లేదు, కానీ పనిని మటుకు మీరు విడిచిపెట్టకండి. కానీ మన దేశంలో దురదృష్టం ఏంటంటే మనకి గౌరవాల మీదనే ఇష్టం, డబ్బు మీదనే ఇష్టం, గోడ మీద పేరు రాయించుకోవటం మీదనే ఇష్టం, పని మీద లేదు. అది పని మీద మనకు గౌరవం లేదు, పని మీద మనకు ఇష్టం లేదు. పని లేకుండా పని చేయకుండా సంపాదించుకోవాలనుకోవడం దేశానికి మంచిది కాదు. పని లేకుండా పని ఏమి పని చేయకుండా ఏ గౌరవం సంపాదించుకోవాలనుకోవడం కూడా దేశానికి మంచిది కాదు. ఏమి పని చేయను, నాకు సంపాదన కావాలనుకోవడం, అటువంటి వాళ్ళ దేశానికి అనిష్టం. ఇప్పుడు మనలో ఎవరికైనా ధనం మీద ఇష్టం ఉందనుకోండి, పని మీద కూడా ఇష్టం ఉంటే పర్వాలేదు, ధనం మీద ఇష్టం ఉంటే. పని మీద ఇష్టం లేదు మీకు ధనం మీద ఇష్టం, పని మీద ఇష్టం లేదు గౌరవం మీద ఇష్టం. తల్లిని కూడా ప్రేమించాలి. చేసే పని ఇష్టంగా చెయ్యాలి, భక్తిగా చెయ్యాలి, ప్రేమగా చెయ్యాలి, నిష్కామంగా చెయ్యాలి. మనకు భగవంతుడి దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి భగవంతుడు ఏదైనా మనకు ధనం ఇస్తే అంతా మనం తినేయకూడదు. ఓ లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది అనుకోండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే 10,000 ప్రజలకు ఖర్చు పెట్టమన్నాడు. ప్రజలు మీకు ఇష్టమైన పనికి ఖర్చు 10,000 ఖర్చు పెట్టమన్నాడు. కొంతమంది 100,000 నెలకు ఆదాయం వస్తే 5,000 ప్రజలకు ఖర్చు పెడతారు. పరమాచార్య చెప్పేవాడు 50% ప్రజలకు సమాజానికి ఖర్చు పెట్టి 50% మీరు అనుభవించాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మొత్తం డబ్బులతో మనం ఎంగేజ్ చేస్తాం అనుకోండి, మనకి బోధ ప్రవృత్తి పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఎవరికో 10 రూపాయలు ఇచ్చినట్టు మాత్రం చూడాడు, ఏం బాగుపడిపోవడం, మనం బాగుపడతాం వాడికి ఇచ్చినంత. తర్వాత మొత్తం డబ్బంతా మనం అనుభవిస్తాం అనుకోండి, దానిలో మనకు బోధ ప్రవృత్తి పెరిగిపోతుంది. ఈ జన్మలో అనుభవించిన బోధాలు రాబోయే జన్మలో రోగాల కింద వస్తాయి. కానీ డబ్బు కూడా మనం నిగ్రహించుకోకపోతే చెడ్డ అలవాట్లే పెట్టేస్తుంది. ధనాన్ని మనం నిగ్రహించుకోమనుకోండి, సమాజానికి ఏం ఉపయోగించుకోమనుకోండి, మనం చెడ్డ అలవాట్లు తీసుకొచ్చి పెడుతుంది. ధనం మంచిదే, నిగ్రహించుకోకపోతే వాడి గర్వం వస్తుంది, వాడి పతనం ప్రారంభం. ధనం మంచిది, గౌరవం మంచిది, చదువు మంచిది, యశస్సు మంచిది, అన్ని మంచి, అధికారం కూడా మంచిది, ఇవన్నీ చేతిలో కర్ర లాంటివి. అది మనం సద్వినియోగం చేయాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. కత్తిపేట ఉంది, కత్తిపేట కానీ మనం కూరగాయలు కోసుకోవాలి కానీ మనం చేతులు నరుక్కోకూడదు కత్తిపేట పెట్టి. అలాగే మనం నాకున్న భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలు, ధనం అవనండి, గౌరవం అవనండి, ఇంకోటి అనండి, ఇంకోటి ఏదైనా అనండి, ఆ సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే రాబోయే జన్మలో ఉత్తమ జన్మను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. మనకు భగవంతుడు ఈ జన్మలో ఏ అవకాశాలు ఇచ్చాడో అవకాశాన్ని మనం సద్వినియోగం కనుక చేసుకుంటే రాబోయే జన్మలో మనకు ఉత్తమ అవకాశాలు ఇస్తాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలోనే శాంతిని పోగొట్టుకోవద్దు. బాహ్య పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా, బాహ్య పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా, రెండు స్వప్నంతో సమానం. అది ఎటువంటి పరిస్థితుల్లో మీరు శాంతిని పోగొట్టుకోవద్దు. శాంతి లేని వాడికి సుఖం లేదు, శాంతి లేని వాడికి ఆరోగ్యం లేదు, శాంతి లేని వాడికి దేహానికి సంబంధించిన ఆరోగ్యం ఉండదు, మనసుకు సంబంధించిన ఆరోగ్యం ఉండదు, శాంతి లేని వాడికి సుఖం ఉండదు, శాంతి లేని వాడికి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఎవరికైతే శాంతి లేదు వాడికి నెర్వస్ సిస్టంలో తేడా వచ్చేస్తుంది. అయితే అన్ని విధాల ప్రయత్నం చేసి మనం శాంతిని కాపాడుకోవాలి. నా గురువు నాకు గురువు ఎవడో నాకు ఎలా తెలుస్తుందని ఎవరు అడుగుతున్నారు భగవాన్. నా గురువు ఎవడో నాకు ఎలా తెలుస్తుందని భగవాన్ అడిగారు. నా గురువు పలానా వాడు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుందని భగవాన్ అడిగారు ప్రశ్న. భగవాన్ గారు ధ్యానం వల్ల తెలుస్తుంది. ఎవరు మనసుతో అయితే నీ మనసు శృతి కలుపుతుందో, ఎవరిని స్మరించుకుంటుంటే నీకు శాంతి కలుగుతుందో, ఎవరి జ్ఞాపకం వస్తుంటే ఆనంద డోలికల్లో ఊగిసలాడుతున్నావో, అవి బయటికి నువ్వు చెప్పక్కర్లే, నీ మనస్సు తెలుస్తుంది, వాళ్ళే నీ గురు. ఎవరిని స్మరించుకోవడం నీకు చల్లదనం వస్తుందో, ఎవరిని ధ్యానం చేస్తుంటే నీ మనస్సు లోతులకి వెళుతుందో, ఎవరి సమక్షంలో నీకు వివేకం కలుగుతుందో, మన వివేకం ఏ మార్గాన్ని నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, మన వివేకమే మనకు గురువయ్యి మనకు సలహా చెప్తూ ఉంటుంది. గురువు దయ వల్ల మనకు వివేకం వస్తుంది, మళ్ళీ మన వివేకం మనకు టీచర్గా పనిచేస్తుంది. మన తెలివి, మన వివేకం, మన బుద్ధి ఒక ఉపాధ్యాయుడు చెప్పినట్టు మనకు చెప్పి మన జీవితాన్ని సరిదిద్దుతుంది. మన వివేకం మనం తెలివితేటలు పెంచుకుంటాంటే, వివేకాన్ని పెంచుకుంటాంటే మన వివేకం కూడా మనకు గురువు కింద పనిచేస్తుంది. పలాని వాడి నీ గురువు అని భగవాన్ చెప్పటం లేదు. అక్కడ ఉన్నటువంటి చైతన్యంతో, ఆ గురువులో ఉన్నటువంటి చైతన్యంతో నీ మనస్సు శృతి కలపాలి. ఎవరిని స్మరించుకుంటాంటే నీకు ఆనందం వస్తుందో, ఎవరు సమక్షంలో కూర్చుంటే నువ్వు శాంతి తరంగాల్లో, కాంతి తరంగాల్లో ఊగిసలాడుతున్నావో, వాడే నీ గురువు. గురువు దాకా అటువంటి నిజమైన స్నేహితులు కూడా దొరకటం చాలా కష్టం. ట్రూ ఫ్రెండ్స్ రియల్ బ్రదర్స్ అంటే అంట. కొన్ని అపురూపమైన పక్షులు ఎలా ఉంటాయో అలా కొంతమంది అపురూపమైన మనుషులు ఉంటారో, వాళ్ళతో సహవాసం చేస్తేనే మనకు మంచిది, అందరితో స్నేహాలు చేయకూడదని. ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రియల్ బ్రదర్స్. కొన్ని అపురూపమైన పక్షులు ఉంటాయి, ఆ పక్షులు రోజు కనపడం మనకు. ఆ పక్షులను చూస్తే గొప్ప అందంగా ఉంటాయి, రోజు కనపడవు. అలా కొన్ని అపురూపమైన పక్షులు ఎలా ఉంటాయో, కొంతమంది అపురూపంగా ఉంటారు. వాళ్ళతో సహవాసాలు చేయండి, అందరితోటి చేయండి. ఈ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రియల్ బర్డ్స్. తదేక ధ్యానం వల్ల ఎవరిని ధ్యానం చేస్తంటే నీకు క్యాంతి కలుగుతుందో, వివేకం పెరుగుతుందో, వారిని గురువు. పలానా వారిని గురువు అని ఆయన చెప్పటం లేదు, నేను గురువు అని కూడా ఆయన చెప్పటం లేదు. మనకి అహంభావన పెరుగుతుంటే గురువుకు దూరం అవుతాం, అహంభావన తగ్గుతుంటే గురువుకి దగ్గర అవుతాం. గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే భగవంతుడే. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, వీళ్ళు అడుగుతున్నాడు, అది ప్రశ్న అడుగుతున్నాడు. శిష్యుడు ఎంత చదువుకున్నవాడైనా, ఎవరికి ఎంత ధనం ఉన్నా, ఎవడు ఎంత చదువుకున్నా, ఎంత అతీంద్రియ శక్తులున్నా, ఇన్ని ఉన్నప్పటికీ వాడికి గురువు యొక్క అనుగ్రహం లేకపోతే, గురువు యొక్క దయ లేకపోతే వాడికి ఆత్మజ్ఞానం కలగదని పెద్దలు చెబుతున్నారు. ఇది ప్రశ్న. కొంతమందికి అతీంద్రియ శక్తులు ఉంటాయి, రేపేం జరుగుతుందో చెప్తారు కొంతమంది. కొంతమందికి ఎదటివాడి మనసులో ఉంది ఏమి చెప్తారు, కొంతమందికి ఎదటివాడి మనసులో ఏందో తెలుస్తూ ఉంటుంది. వాడు పైకి ఏమనరు, నీ మనసులో ఏదైనా అసూయ ఉందనుకున్నా తెలుస్తూ ఉంటుంది. అయితే నువ్వు అసూయ పెరిగిన వాడు అనరు. ఇప్పుడు గురువు దగ్గర మీరు కూర్చున్నారనుకోండి, మీరు అసూయ పడ్డు అనుకోండి, మీరు అసూయ పడ్డు అని తెలుస్తూ ఉంటుంది. కానీ నిజమైన గురువు ఏం చేస్తాడంటే, నేను అసూయ పొరడని అనరు. ఆ అసూయ నుంచి మీరు బయటపడటానికి సహాయం చేస్తాడు వాడు గురువు. ఇది అతీంద్రియ శక్తులు ఉన్నా, అతీంద్రియ శక్తులు ఉన్నా, భవిష్యత్తు చెప్పగలిగినా, వాడికి ఎంత ధనం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, గురువు యొక్క కృపలేనిదే వాడికి ఆత్మజ్ఞానం కలగదని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి వివరించమని, ఎన్ని ఉన్నా గురువు యొక్క దయ లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఇది గురువు ఆత్మయ్య ఉన్నాడు. గురువు ఎలా ఉన్నాడు, ఆత్మయ్య ఉన్నాడు. మీ ప్రాణానికి ప్రాణం, మీ మనస్సుకు మనస్సు, మీ హృదయానికి హృదయం, మీ మీద మీ తల్లికి లేని ప్రేమ కూడా గురువుకు ఉంటుంది. అది మీ గుర్తించే శక్తి లేదు కాబట్టి లేదనుకుంటారు. ఒకసారి భగవాన్ అడిగారు, ఆ కోరికలు ఎక్కువ వస్తున్నాయని. దేహంగా ఉంటే కోరికలు వస్తూనే ఉంటాయి, ఆత్మగా ఉంటే కోరికలు రావు. కామక్రోధాలు నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అన్నాడు వాడు. దేహంగా ఉన్నంతసేపు కామక్రోధాలు వస్తాయి, నేను నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. బాడి అంటుకుంటా ఉండి కడుక్కుంటా ఉండాలి, బాడి అంటుకుంటూ ఉండి కడుక్కుంటా ఉండాలి. ఎప్పుడు దేహంగా ఉన్నంతకాలం, అంటే దేహంగా ఉన్నంతకాలం మీకు కామక్రోధాలు వస్తే వాటిని తొలగించుకోవడానికి మళ్ళీ సాధన చేస్తూ ఉండాలి. ఇది వస్తుంది అది చేస్తూ ఉండాలి. కామక్రోధాలు వస్తూ ఉంటే వాటిని తొలగించుకోవడానికి సాధన చేస్తూ ఉండాలి. దేహంగా ఉన్నంతకాలం ఆత్మగాను ఉంటే కామక్రోధం ఉదయించబోజు తొలగించుకోవాల్సిన ప్రయత్నం లేదు. దేహంగా ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయి, ఆత్మగా ఉంటే రానిరేమో ఇంకా ప్రయత్నం చేసి తొలగించుకోవాల్సిన పని లేదు. గురువు ఎవడని, గురువు లోపల ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, బ్రహ్మముగా ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడ ఉన్నాడు? నిజమైన గురువుకి అగ్నిలు లేవు, పరిమితులు లేవు. రమణ మహర్షి గారి కృష్ణుని సమాధానాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణ చెప్తున్నాను. జ్ఞానులు ఆస్తి సంపాదించి ఎవరికైనా దారాదత్తం చేయొచ్చు అని ఏదో మొత్తం అర్థం వచ్చాడు అడిగాడు. అడిగాడు అంటే లౌక్యంగా అడిగాడు. అంటే భగవాను జ్ఞాని చేస్తాడు, జ్ఞాని చేస్తాడు, చేయడు అడగటానికి ముందే కూడా. జ్ఞాని చేస్తాడు, ఆస్తి సంపద ఇస్తాడు, జ్ఞాని ఆస్తి ఇస్తాడు లేకపోతే ఇవ్వడు అడగటానికి ముందే కూడా. జ్ఞాని యొక్క దేహ ప్రారంభాన్ని బట్టి జరుగుతుంది ఏంటి రమ్మన్నాడు. అసలు అడగటానికి ముందే కూడా. ఇప్పుడు వివేకానంద దేహ ప్రారంభం వేరు, రామకృష్ణుడి యొక్క దేహ ప్రారంభం వేరు, రమామహర్షి దేహ ప్రారంభం వేరు, కృష్ణుడి దేహ ప్రారంభం వేరు, రాముడు దేహ ప్రారంభం వేరు. అంటే అక్కడ ప్రశ్న ఏంటంటే, ఆస్తి సంపాదించి సొంతం వాళ్ళకి ఇవ్వచ్చు, ఆ కుటుంబ సభ్యుడికి ఇవ్వచ్చు అని అలా అడగకుండా అర్థం వచ్చేట్లేదు అడిగాడు భగవాన్. భగవాన్ చేయమన్నాడు, వాడు జ్ఞాని ఇస్తాడు, జ్ఞాని ఇస్తాడు లేకపోతే ఇవ్వడు అడగటానికి ముందేవడం. వాడు దేహ ప్రారంభాన్ని బట్టి అది జరుగుతుంది ఎదురా అన్నాడు. అడగటానికి ముందేవడు అసలు జ్ఞాని అంటే ఇష్టపడని చెప్పడానికి మీకున్న అర్హత ఏంటి అసలు? ఇప్పుడు రాముడి యొక్క డిగ్రీకి వేరు, కృష్ణుడి డిగ్రీకి వేరు. రాముడు మన అవతార పురుషుడు అనుకుంటున్నాం, కృష్ణుని అవతార పురుషుడు అనుకుంటున్నాం. కానీ బిహేవియర్ దగ్గరికి వచ్చేప్పుడు కృష్ణుడి బిహేవియర్ వేరు, రాముడి బిహేవియర్ వేరు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అలా జరుగుతుంది. అంతేకాని లోపల జ్ఞానంలో మట్టికి తేడా ఏం లేదు. అంటే గురువుని వృధంగా ఆత్మని ఉన్నాడు. గురువు అంటే ఎవడో పరాయి వాడు కాదు. మన శరీరం మరణించాక మన బంధువులు రారు, మన స్నేహితులు రారు, మన కూడా మన గురువు వస్తాడు. గురువు మన ఆత్మకి ఉన్నాడు. గురువు మనల్ని విమర్శించడు, సరిచేస్తాడు. గురువు మనల్ని విమర్శించడు, సరిచేస్తాడు. ఇది తల్లి పాత్ర కంటే ముఖ్యమైన పాత్ర గురువుది. వాడు ఎక్కడ సరిచేయరు అక్కడ సరిచేస్తూ ఉంటాడు. ఒకసారి ఏదైనా కష్టం ఇవ్వచ్చు మీకు, ఆ కష్టం కష్టం కోసం ఇవ్వడు. మిమ్మల్ని బాగు చేయడానికి, మిమ్మల్ని పవిత్రం చేయడానికి, మీకు ఏకాగ్రత కలిగించడం కోసం, మీకు ఆధ్యాత్మిక ఉన్నత స్థితి కలగజేయడం కోసం ఆ కష్టాన్ని మీకు గురిపిస్తాడు. కానీ ఇవ్వాలనివ్వటం కాదు, మీ చైతన్య స్థాయిని పెంచడానికి ఓసారి ఆ కష్టాన్ని పంపుతాడు. భగవంతుడమ్మా, ఆత్మ మా గురువు అన్నా ఉంటే భగవంతుని తెలియకుండా మనకు కష్టం రాదు. ఎప్పుడైనా భగవంతుడు మనకు ఏదైనా సంతోషం వస్తే భగవంతుని తెలియకుండా ఏది రాదు. కష్టం వచ్చిందనుకోండి కంగారు పడకండి, ఇంకా రానివ్వండి, ఇంకా వస్తే బాగుంది అనుకోండి. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి కంగారు పడకండి, భగవంతుడితో చెప్పండి నీ దగ్గర ఎన్ని ఉన్నాయని పంపేయండి. మిగతా వాళ్ళందరూ చాలామంది భరించలేరు కదా, ఇప్పుడు నాకే పంపేయండి అని చెప్పండి. ఇప్పుడు మన శరీరానికి మరణం వస్తుంది, మన శరీరానికి మరణం, శరీరానికి మరణం వచ్చినప్పుడు మనకు భయం వేస్తుంది. భయాల్లో మరణ భయం ఉంటుంది. ఆ మరణ భయం ముఖ్యం కాదు, భయం ఏ కారణం వల్ల వస్తుందో, ఎవరు భయపడుతున్నారు మన లోపల ఉండి, దేహం ఉంటే తాదాత్మ్యం పొందే తలంపు భయపడతాను. దాన్ని అది నిజాత నిజాని అని అంటారు. ఆ భయపడేదాన్ని ఏమంటారు, అసత్యమైన లేని. అసత్యమైన లేని భయపడుతుంది కానీ సత్యమైన లేని భయపడదు. అసత్యమైన లేనికి ఇతరులు ఉన్నారు కానీ సత్యమైన లేనికి ఇతరులు లేరు. అసత్యమైన లేనికి పుట్టిపిలు చావులు ఉన్నాయి కానీ సత్యమైన లేనికి పుట్టిపిలు చావులు లేవు. అసత్యమైన లేనికి హద్దులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి కానీ సత్యమైన లేనికి హద్దులు లేవు, పరిమితులు లేవు. అరుణాచలం అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అసత్యమైన నేను పాలకొండ అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. సత్యమైన నేనికి కాలం లేదు, దేశము లేదు, దేహము లేదు, ఎక్కడున్నా ఒకటి. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖమే. ఎక్కడుంటే ఆ సత్యమైన నేను ఆగిపో, వాడు వాడు ఎక్కడుంటే అక్కడ అరుణాచలం. నిజమైన అరుణాచలం లోపల ఉంది కానీ బయట లేదు. ఆ సత్యమైన నేను అరుణంలో వచ్చిన వాడు కాదు, పెంట మీద కూర్చుంటే పెంటే అరుణాచలం, అడు గుడిసిలో కూర్చుంటే అది అరుణాచలం. సత్యమైన నేనికి హద్దులు పరిమితులు లేవు, అసత్యమైన నేనికి హద్దులు పరిమితులు ఉన్నాయి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ధృతరాష్ట్ర అంటాడు నా వాళ్ళు ఏం చేస్తున్నారు, పాండవులు ఏం చేస్తున్నారని. అది నా పాలేదు. సత్యమైన నేనికి నేను లేదు, నాకు లేదు. అసత్యమైన నేనికి నేను ఉంది, నాకుంది. ఏది విష్ణు పదం, ఏది వైకుంఠం, ఏది పరమ పదం, ఏది కైలాసం. ఇక్కడే ఇప్పుడే మీరు విష్ణు పదం పొందొచ్చు, కైలాసం పొందొచ్చు. ఇక్కడే ఇప్పుడే ఏది పరమపదం, వైష్ణవులు అంటారు పరమపదం, పరమపదం, పరమపదం. ఏది పరమపదం, క్షయులు అంటూ ఉంటారు కైలాసం, కైలాసం, కైలాసం. ఏది పరమపదం, ఏది కైలాసం, ఏది విష్ణు పదం. విష్ణు అంటే అంత వ్యాపించను వాడు. ఎక్కడైతే అసత్యమైన నేను, ఏ హృదయంలో అయితే అసత్యమైన నేను అణిగిపోతుందో, ఏ హృదయంలో అయితే ఈ నిద్య నేను, ఈ నిద్య నేను లయమైపోతుందో, దేహము నేను నేను అంటాను కదా, ఆ తలంపు ఎక్కడైతే అణిగిపోతుందో, ఎక్కడైతే ఏ హృదయంలో అయితే కాలు బూడిదైపోతుందో, ఏ హృదయంలో అయితే ఇది అణిగిపోతుందో, ఏ హృదయంలో అయితే ఇది నశిస్తుందో, అక్కడే నీకు సంకల్ప శూన్య స్థితి కలుగుతుంది. అదే పరమపదం, అదే విష్ణు పదం, అదే వైకుంఠం, అదే కైలాసం. ఆ స్థితి నువ్వు చేరుకున్నప్పుడు నువ్వు దైవం వచ్చి నీ కళ్ళకు కనిపించుకుని ముఖం పైకి ఎత్తి నీకు చూడాలని అనిపించదు. ఆ పరమపదం ఎక్కడ ఉంది, ఎక్కడో లేదు, ఎక్కడే ఉంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే పొందొచ్చు. ఏ తలంపైతే మనలో ముందు నేరుగా వ్యక్తమవుతుందో, ఏ హృదయంలో అయితే మూల తలంపు అణిగిపోతుందో, ఏ హృదయంలో అయితే మూల తలంపు నశిస్తుందో, ఆ హృదయమే విష్ణు పదం, పరమపదం, సంకల్ప శూన్య స్థితిని అక్కడ పొందుతావు. అదే వైకుంఠం. అప్పుడు నీ హృదయం అంతా శాంతితోటి సుఖం చోటు నిండిపోయి ఉంటుంది. భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా, ప్రపంచం సత్యమా అసత్యమా, పునర్జన్మలు ఉన్నాయా లేదా, ఏమి తొలి ఈ తలంపులే రావు నీకు. అదే విష్ణు పదం, అదే ఆనంద పదం. కళ్ళ కల్పిస్తున్నటువంటి ఈ లోకంలో సత్యమా అసత్యమనే తలంపు రాదు. రూపదృష్టి ఉండదు, నామ దృష్టి ఉండదు. అసలు ఇంకోటి మీకు భయం పోవాలండి, ఇంకో ఉపాయం చెప్తున్నాను. ఈశ్వరుని స్మరించుకోండి, ఈశ్వరుడు చింతన ఉండండి. ఏ రూపాన్ని స్మరించకండి, ఏ నామాన్ని స్మరించకండి, ఈశ్వర స్మరణలో ఉండి భయం ఇప్పుడే అసలు ఇంకోటి ఏడు చెప్పిన కోపం వచ్చింది అనుకోండి, దాని మీద పది మందిని సమ్మీలు పోసేస్తే దాని కోపం తగ్గిపోతుంది. ఏనుకు కూడా ఎప్పుడైనా కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఎదుర్కొంటే ఎవరి నుంచి ఆయన చంపేస్తుంది, తొండం పుచ్చుకొని తొండంతో ఆయన లాగేసి ఆయన కిందకు కొట్టేస్తుంది. అప్పుడు ఏం చేయాలండి, దాని పది మంది నీళ్ళు దాని మీద పోసేయాలి, అప్పుడు కోపం తగ్గిపోతుంది. ఈ రూపచింతన ఈ నామచింతన వదిలిపోయిందంటే, ఈ దొంగని రూపచింతన నామచింతన ఎప్పుడైతే పోతుందో, రూపచింతన నామచింతన ఎప్పుడైతే పోతుందో, వేరు భావులు ఎప్పుడైతే పోతుందో, అది మీకేమవుతుందండి, అప్పుడే మీకేమవుతుందంటే చిరాకు తగ్గిపోతుంది, అశాంతి తగ్గిపోతుంది. ఆ ఏడికి మీద నీరు పోసిన వెంటనే దాని కోపం ఎలా తగ్గుతుందో, రూపచింతన నశించిన వెంటనే, నామచింతన నశించిన వెంటనే, లేకపోతే ఈ ఫలానా శరీరం నాది, ఫలానా శరీరం ఫలానా పేరు నాది, ఆ కులంతోటో పరిస్థితులతోటో కులం మతంతోటో తాజాత్యం అంతటం లేదనుకున్నావు, అప్పుడే ఆ ఏనుగు మీద నీరు పోస్తే వెంటనే దాని కోపం ఎలా తగ్గిపోతుంది, నీ కామక్రోధాలు కూడా ఎలా తగ్గిపోతుంది. పర్టికులర్ బాడీ నాది, ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాదని తాజాత్యం పొందకండి, సరిపోతున్నట్టు అక్కడ మనిషిని వరవైపులోకి వెళ్లకుండా, ఎక్కడైతే పరమపదం ఉందో, ఎక్కడైతే విష్ణు ఉన్నాడో అక్కడికి వెళ్లకుండా మనం ఆపుచేసింది రెండే, రూపచింతన నామచింతన. అన్ని అసత్యాలు ఒక బ్రహ్మము తప్పించి రూపాలు నామాలు ఈ క్రియలు ఈ తక్కువలు ఎక్కువలు గొప్పలు అన్ని అసత్యాలు అని డ్రీమిస్తారు. మీకు అర్హత లేనప్పుడు యోగ్యత లేనప్పుడు మీ గుమ్మాలకు వచ్చి జ్ఞానం బోధించిన ప్రయోజనం కాదు. జ్ఞాన దగ్గరికి నీరు రావటం కాదు, జ్ఞానే మీ గుమ్మంలోకి వచ్చి బోధించిన అన్ని ప్రయోజనం లేదు మీకు అందుకుని అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, మనం ఎంతవరకు లేకపోతే ఎంజాయ్ చేయగలుగుతున్నాం, గుర్తించగలుగుతున్నాం, ఏం చెంది మనకు పవిత్రత లేదు, ఏకాగ్రత లేదు, ప్రవీణత లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు, ఉండవలసినటువంటి క్యూరిఫికేషన్ లేదు. మనం డిజర్వ్ కానిప్పుడు మీ ఇంటికి వస్తాడనుకోండి, జ్ఞాని బోధించిన ప్రయోజనంగా అందుకోలేరు. మరి విష్ణువు ఇక్కడే ఉన్నాడు, పరమపదం ఇక్కడే ఉంది. మన కోరికలు ఎప్పుడు వస్తున్నాయి, సంకల్పం వచ్చాక కోరిక వస్తుంది, కానీ సంకల్పం రాకుండా కోరిక రా. మనం ఎప్పుడైతే విష్ణు పదంలోకి వెళ్ళామో అక్కడ సంకల్పాలు అసలు ఉదయించి వస్తాం, వచ్చాక నిగ్రహించుకోవడం కాదు. విష్ణు పదంలోకి ఎప్పుడైతే వెళ్ళామో, ఆ పరమ పదంలోకి ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ సంకల్పం ఉదయించి వస్తాం. అంటే మన పని మనం ఎంతవరకు మన బాడీ మెయింటెనెన్స్కి ఎంతవరకు మన పని 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 చూసుకోవాలి, పని చూసుకుంటూ నేతే టైం అంతా కూడా సత్యాన్వేషణకు ఉపయోగించాలి. సత్యం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది విష్ణు, ఎక్కడున్నాడు సత్యం అంటే, ఎక్కడ ఉంది విష్ణు అంటే వ్యాపించిన వాడు, సత్యం వ్యాపించింది ఎక్కడ మన హృదయంలో ఉంది, ఆ లోయల్లోకి దిగటానికి ఉపయోగించాలి. వైరాగ్యం లేకుండా మోక్షం రాదు, శాంత చిత్తం లేనివాడికి మోక్షం రాదు, వివేకం లేనివాడికి మోక్షం రాదు, విచక్షణ లేని వాడికి మోక్షం రాదు. జ్ఞానం దగ్గరికి వచ్చేవాడికి మన మార్గం విడిచిపెట్టకూడదు. మనం స్వామిజీ చెప్తూ ఉంటారు వివేకానంద, నువ్వు ఇది ఒక మంచి మార్గం అని నువ్వు ఎన్నుకున్నప్పుడు, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకెంత ఇష్టడైనా నీకెంత డియస్ట్ అయినా వాళ్ళు చెప్పిన మాట వినక్కర్లేదు, నీ ప్రయాణం నువ్వు చేసుకుని వెళ్ళిపో. డోంట్ హియర్ ఈవెన్ అండ్ డియరెస్ట్ అండ్ డియరెస్ట్ కాయ్. ఈ చుట్టరికాలంటే చుట్టరికాలలో చూసుకోండి, స్నేహితులు స్నేహాలు ఉంటే స్నేహాలుగా చూసుకోండి, కానీ మీకు ఈ మార్గం నచ్చిందనుకోండి, ఆ మార్గం మీకు తేలిగ్గా ఉందనుకోండి, ఆ మార్గం సులభంగా ఉందనుకోండి, మీ జన్మాంతర సంస్కారం బట్టి ఈ మార్గంలో మనం ఎవరికి ఎదగలుగుతున్నాం అనుకోండి, అటున్నప్పుడు మీరు మీకెంత డీరెస్ట్ అయినా మీరు వాళ్ళు ఎంత డీరెస్ట్ అయినా మార్గం తిరగట్టాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మాట మీరు వినవలసిన పని లేదు. ప్రహ్లాదులు విన్నారా, వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పిన ప్రహ్లాదులు వినలేదు. డోంట్ హియర్ ఈవెన్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ కాయ్ స్వామిజీ అంటారు. మీకు బంధుత్వాలు అంటే బంధుత్వాలు చూసుకోండి, వాళ్ళ ఇంటికి మీరు భోజనాన్ని కదండి, మీ ఇంటికి పిలిస్తే వాళ్ళు వస్తారు, అంతవరకు జ్ఞాన మార్గం దగ్గరికి వచ్చేందుకు రాజీ పడకండి. అది స్వామిజీ చెప్పారు అనమాట, డోంట్ హియర్ ఈవెన్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ కాయ్, గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, ఇమీడియట్ లుక్ బిహైండ్. ఇక మార్గంలో నువ్వు ఎవరు ప్రయాణం చేస్తుంటే అస్తమానం ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని అలవాట్లు రాకండి. మీరు మార్గం బాగుంది, మీ ప్రయాణం సాగుతుంది, ఎవరికి వెళ్ళిపోండి. అందుకని అస్తమానం ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి ఇలా చూస్తండి ఇలా చూస్తండి, మీకు ఎవరు వెళ్ళాలా, మీ ప్రయాణం సాగాల, ఎన్నోళ్ళు చూస్తారు ఇలాగా మరి ఇలాగ అస్తమానం వెనక్కి చూస్తే ఎవరికి ఎలా వెళ్ళగలరు. గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్. మీరు దిశ వెనక్కి తిరిగి చూడొద్దు. మీకు ఆ మార్గం నచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఆ మార్గం మీకు సుఖంగా ఉందో శాంతిగా ఉందో, ఆ మార్గం మీకు తెలుస్తూ ఉంది. అట్టినప్పుడు అస్తమ రిపీటెడ్గా వెనక్కి చూడవలసిన పని ఏంటి మీకు? అసలు ఈ నీ దట్ లుక్ ది ఫ్యాన్ డోంట్ హియర్ ఇవి నీరెస్ట్ అండ్ డీరెస్ట్ కాదు. మనం చేతులతో కూడా ఆరాధించవచ్చు భగవంతుడిని, నోటితోటే కాదు చేతులతో కూడా ఆరాధించవచ్చు. అయితే మనం చేసుకునే పని సైలెంట్గా చేసుకోవాలి. భగవాన్ గాంధీ గారి సూత్రాలు వర్షిప్ మెడిటేషన్ సైలెన్స్ అండ్ ప్రేయర్. అలాగే మహాత్ముడు అయిపోయాడు. ఒకటి సైలెన్స్, చంద్ర మాటలు ఏం మాట్లాడేవాడు కాదు గాంధీ. రాజకీయంగా ఆయనకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ఎవరు గాంధీ ఎప్పుడు వాళ్ళ గురించి పొరపాటు మాట మాట్లాడారు. ఫాస్టింగ్ వర్షిప్ మెడిటేషన్ అండ్ సైలెన్స్ అంటే మోహన్ దాస్ ఎలా అయితే మహాత్ముడు అయిపోయాడో చెప్తున్నారు ఇక్కడ. అని మోహన్నే వాళ్ళ అమ్మగారు పెట్టిన పేరు మోహన్. ఈ మోహన్ అలా మహాత్ముడు అయిపోయాడు. ఏమైపోయాడు? మనలాగా సోమరసమంగా కూర్చుంటాయ్యాడు. ఏమీ కాంక్ష లేదు. ఏదో ప్రధానమంత్రి చేద్దామని, ఆ పని చేద్దామని, ఈ పని చేద్దామని, అది కాంక్షిద్దామని, అధికారం లేదు. ఏమి ఈ ఎత్తకి సంబంధించినంత వరకు ఏం కాంక్ష లేదు. భూమి మీద పుట్టాడు మనలాగే. మనం ఎలా పుట్టాము? గాంధీ కూడా భూమి మీద పుట్టాడు. కానీ భూమికి సంబంధించిన కాంక్ష లేదు. అంచేది మనకు కూడా అయిపోయాడు. మనం అందరం ఎలా పుట్టామో గాంధీ ఎలాగే పుట్టాడు. ఈ భూమి మీద పుట్టాడు కానీ భూమికి సంబంధించిన కాంక్ష లేదు. గాంధీ గారి పక్కన కూర్చుంటాను మన ప్రకాశ సీతారాయణ గారు అంటే వాడిని అడిగారు. ప్రకాశ సీతారాయణ అంటే పక్కన కూర్చుని అడుగుతారు మీరు ఎందుకు. మీరు మొట్టమొదటి ప్రధానమంత్రి మీరు ఎందుకు అవ్వకూడదు అని అడిగారు గాంధీ గారిని. అయితే మాట్లాడలేదు. పక్కన పక్కాలో రాజాజీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. గాంధీ గారు సమాధానం చెప్పకుండా వాళ్ళే చెప్పేశారు. ఏం చెప్పారంటే పద వచ్చినది నేను చూస్తే పెద్దవాడు, మహాత్ముడు, పెద్ద ఆత్మ గలవాడు. ఈయన తీసుకెళ్ళి ఆ బోన్లు ఎలా పెడతాం? ఆ బోన్ పట్టదు. ఇప్పుడు ఎలకల బోన్లో ఎలక పడుతుంది కానీ సింహం ఎలా పడుతుంది? చిన్న గుడిసె ఉందనుకోండి, ఆ గుడిసెలోకి వెళ్ళి ఏమి ఎలా తోలగలం? ఈ పదవులన్నీ గుడిసెలాంటి ఈ గాంధీని తీసుకెళ్ళి గుడిసెలు ఎలా పెడతాం? ఆయన ఎలా వెళ్ళాడు? మోహన్ మోహన్ టు మహాత్మాది ఎలా వెళ్ళాడు? ఒకటి సైలెన్స్. అల్లరి చేయకుండా మాట కండవు. ఒక నిమిషం ఉపన్యాసం ఆపేస్తాడు అంత సైలెన్స్. కొంతమంది ఇంట్లో క్రీడలు కూడా అంటే అల్లరి చేస్తాంటే తల్లిడికి అలా చూస్తుంది కూడా అల్లరి ఆగిపోదు. భారతదేశం యొక్క భారత జాతితోడు తాదాత్యం పొందాడు. భారతదేశం గౌరవం ఆయన గౌరవం, భారతదేశం అగౌరవం ఆయన గౌరవం. గాంధీ గారు బతికొండగా ఒక ఇంగ్లాండ్ వాడు వచ్చి ఇండియాలో ఒక నెల ఉండి వెళ్ళిపోయి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి మళ్ళీ పుస్తకం రాశాడు. ఇండియా అంటే లెటర్ ఉంటుందని. ఇండియాలో విశేషం లేదు. ఒక లెటర్ ఉంటుంది చూస్తే ఇండియా అంటే ఏంటంటే రోడ్డు పక్కనని, ఈ రైల్ ట్రాక్ల పక్కనని మరణ శక్తి. ఇప్పుడు కూడా ఈ మరి షెప్టిక్ ఈ ల్యాబొరేటరీస్ కట్టించినా రోడ్డు పక్కన మరణ శక్తి అని మా అంటారు. అది ఫస్ట్ ఏమో రాసేయండి. ఇండియాని ఏం చూడక్కలేదు. ఒక లెటర్ ఉంటుంది చూస్తే ఇండియాని చూసినట్టు సమానమే. ఒక లెటర్ ఉంటుంది చూస్తే ఇండియాని చూడక్కలే, ఇండియా ఎలా ఉంటామో నీకు అర్థమవుతుందని చేస్తాను. ఈ పత్రిక దగ్గర చిన్నగా ఉంటారు. ఇక్కడ మాటలు అక్కడికక్కడ మాటలు ఇక్కడ మోసుకెళ్తూ ఉంటారు. అప్పుడు గాంధీ గారి దగ్గరికి వచ్చి అడిగాడు ఏమన్నా పాలన్నా వాడు ఇండియా అంటే లెటర్ ఉంటుంది అని రాశాడు. భారతదేశం అంటే తానే తానే భారతదేశం అంటే భారత జాతితోడు తాత్యం పొందాడు. భారతదేశం యొక్క పెయిన్ అని పెయిన్, భారతదేశం యొక్క ప్రేజర్ అని ప్రేజర్ అంటే దేశంతో తాదాత్యం పొందిపోయాడు. దేశంలో ఎక్కడ ఏదైనా మంట వచ్చినా ఆయన శరీరాన్ని మండిపోయినట్టు ఉండదు. కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ మదర్ ల్యాండ్ ఇండియా. అది గాంధీ గారి విలేకరులు మోసుకొచ్చారు గాంధీ గారి దగ్గర ఇండియా అంటే లీటర్ ఉంటుందని. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే మనం ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లీటర్ ఉంటుంది కూడా ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి బెడ్రూమ్ చూడటం మానేసి, డైనింగ్ హాల్ చూడటం మానేసి ఒక లీటర్ ఉంటుంది చూసి వస్తే ఎలా ఉంటుంది? ఆయన కూడా ఇండియా వచ్చా చూసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. వాడు గాంధీ ఎలా అయ్యాడు? ఎలా అయ్యా మహాత్ముడు? ఒకటి సైలెన్స్. అవసరమైనప్పుడు మాట్లాడాడు, అవసరం లేకపోతే మాట్లాడేవాడు సైలెన్స్. రెండు, వర్షిప్. మీరు దేవుణ్ణి ఎలా అయితే ప్రార్థిస్తారో వర్షిప్ చేస్తారని దేశాన్ని ఎలా వర్షిప్ చేశారు. రెండు, మూడు, ప్రేయర్. ప్రేయర్ ఏంటి? తన కోసం ఏది ప్రార్థించలేదు, దేశం కోసం ఏదైనా ప్రార్థించాడు. దేశం కోసం పని చేశాడు, దేశం కోసం ప్రార్థించాడు, దేశం కోసం మాట్లాడాడు. ఎప్పుడేమో కాదు మాట్లాడితే దేశం గురించి మాట్లాడటం ఇలా చేయటం అనేది దేశం కోసం. దేశాన్ని ఆరాధించాడు. మనం కృష్ణుని రాముని ఎలాగ ఆరాధిస్తాం అని దేశాన్ని ఆరాధించేవాడు మోహన్ దాస్. అలా మహాత్ముడు అయిపోయాడు. వర్షిప్ ప్రేయర్ హార్డ్ వర్క్ డెడికేషన్ ఫాస్టింగ్, అప్పుడప్పుడు ఉపవాసాలు చేసేవాడు. అది కూడా దేశం కోసం. పిల్లల కోసం ఒకసారి తల్లి పచ్చిం చేస్తూ ఉంటుంది. అలాగే ఆయన ఫాస్టింగ్ కూడా దేశం కోసం. అప్పుడు ఏమైపోయాడు ఆయన మోహన్ దాస్? ఏమైపోయాడు? మహాత్మాజీ అయ్యాడు. అంటే ఊరికే అవ్వలేదు, ఇన్ని సూత్రాల వల్ల ఆయన అయ్యాడు. కంప్లీట్ అయ్యి ఆయన తిండుగుడ్డ పై మీద కండు వెంటికేసుకున్నాడంటే అందరికీ శాంతం లేదు. ఉండి అది ఆ రోజుల్లో అందరికీ శాంతం లేదు. పల్లెటూళ్ళు వెళ్తే అందరూ తిండుగుడ్డలు కట్టుకుని తిరిగేవారు. అందరికీ లేని ప్యాంటు, అందరికీ లేని షర్టులు, అందరికీ లేని కోట్లు నాకెందుకు? కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉంటామని తుండుగుడ్లు కట్టుకు తిరిగాడు. అంతేకాని ఆయన చొక్కాలు లేక కాదు, పంచులు కట్టుకోవడానికి పంచం లేదు. పంచా కట్టేసుకోవడానికి పంచులు లేక కాదు, ధరించడానికి చొక్కాలు లేక కాదు, కామన్ మ్యాన్ కూడా ఐడెంటిఫికేషన్ కాదు. ఇక్కడ గురువు దగ్గరికి ఇచ్చాము, డైవర్షన్ వచ్చిందమ్మ రూట్ కొంచెం తక్కువము, మరి వెనక్కి వచ్చేద్దాం, మరి మన బండి ట్రాక్ మీద పెట్టేసుకుందాం. గురువు తన ఆత్మ అన్నది పరమ సత్యం. గురువు అనేది నీకు వేరుగా లేడు. నీ ఆత్మగా ఉన్నాడు, నీ హృదయంలో సత్యముగా ఉన్నాడు. నీ హృదయంలో బ్రహ్మముగా ఉన్నవాడు నీ గురువే. గురువు నీ హృదయంలో బ్రహ్మముగా ఉన్నాడు. నువ్వు ఆత్మస్వరూపమే. నీవరు ఆత్మ తెలుసుకుంటే ఆత్మ తెలియకపోతే జీవుడు. ఈ జీవకోటిగా ఉన్న వాళ్ళందరూ చైతన్యమే. ఈ జీవకోటిగా ఉన్న వాళ్ళందరూ బుడగలని నీళ్ళు, కేటాలని నీళ్ళు, బుడగలని నీళ్ళు, కేటాలని నీళ్ళు, మురగంత నీళ్ళు. మీరందరూ ఆత్మస్వరూపులే, కానీ తెలియటం లేదు. తెలియకపోతున్నా జీవుడు లేదు. తెలిస్తే ఆత్మ తెలియపడుతుంది. మీరు ఆత్మే, మీరు చైతన్యమే. ఎలా కనిపిస్తున్నారు? జీవుడి కింద కనిపిస్తాడు. తెలియకపోవటం ఆత్మే తెలియకపోతే జీవుడి కింద కనిపిస్తాడు. తెలిస్తే ఆత్మ, తెలిస్తే ఆత్మ, తెలియకపోతే జీవుడు. మీరు తెలియకపోయిన మీరు ఆత్మే, తెలుసున్న ఆత్మే, కానీ తెలియకపోతే జీవుడి కింద ఆత్మ జీవుడి కింద కనిపిస్తూ ఉంటుంది. ఎలాగ సముద్రం ఈ బుడ కింద కనిపించింది. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి? నీ కూర్చోటాలు, ఈ ముంచోటాలు, ఈ ప్రదక్షిణాలు, ఈ యాత్ర తీర్థయాత్రలు, ఇవన్నీ జపాలు, ఈ ధ్యానాలు, ఈ పూజలు, వీటి వల్ల ఫలితం లేదండి. అంటూ లేదు. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ రెండో పక్షం. అత్యంత ప్రధానమైనది, అత్యంత ప్రముఖమైనది నువ్వు ఏదిగా ఉన్నావు. నువ్వు ఆత్మే, కానీ జీవుడు అనుకుంటున్నావు. మళ్ళీ నువ్వు ఆత్మ అనే సంగతి నీకు తెలియడానికి గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క కృప లేకుండా నీకు తెలియబడే సమస్యలే. గురువు యొక్క దయ లేకుండా గురువు యొక్క స్వరూపం నువ్వు పొందలే. ఏ వస్తువు అయితే నువ్వు పొందుదావు అనుకుంటున్నావు, దాని తాలూకు దయ లేకుండా నువ్వు పొందలే. మీరు చేసి సాధన చేసుకోండి, అది సెకండరీ, రెండో పక్షం. నువ్వు చేసే ధ్యానం, నువ్వు చేసే పూజ, నువ్వు చేసే జపం, నువ్వు చేసే ప్రదక్షిణాలు, నువ్వు చేసే జపాలు, కానీ వీటి వల్ల ఫలితం లేదని నేను చెప్పకుండా జని రెండో పక్షం. మొదటి పక్షం ఏంటి? ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్? అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు? గురువు యొక్క. ఆ గురువు యొక్క కృప లేకపోతే గురువుని పొందటం అనేది సాధ్యం కాదు. ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని పొందలేదు. అసలు భక్తిలో కూడా మనకి విపరీతమైన ఆనందం తొమ్మిది వచ్చేస్తాం. అసలు మోక్షం, అలా మోక్షం ఆనందం భరించే స్థితిలో ఏమంటే భగవంతుని మన కోసం వెయిట్ చేస్తున్నాడు. భక్తిలో కూడా విపరీతమైన ఆనందం వచ్చింది. హైదరాబాద్లో శిరిడి సాయిబాబు భక్తురాలు ఒకరు ఉన్నారు. ఆవిడ పేరు విమల శర్మ. ఒకసారి మన నాతో మాట్లాడడానికి వస్తే గొప్ప సంస్కారం. ఆవిడ ఏ పని చేసినా రెండో వాడికి తెలియకుండా చేస్తుంది. ప్రతి ఆదివారం ఎవరికి ఇస్తారు బోల్, కొంతమందికి అన్నం పెడతారు, కొంతమంది బిస్కెట్లు ఇస్తారు, కొంతమందికి రొట్టెలు ఇస్తారు. ఏ పని చేసినా సైలెంట్గా చేస్తుంది. కానీ అద్భుతం ఏంటంటే వాళ్ళ భర్త సహకారం ఆవిడకుంది. ఆ భర్తను సార్ సార్ అంటారు. మీరు మా ఆయన, మా ఆయన అంటారు. మీ భర్తను ఏమంటారు? మీరు మా ఆయన, మా ఆయన అంటారు. లేకపోతే మా హస్బెండ్ అంటారు. కానీ సార్ సార్ అంటారు. ఆవిడకి బాబా గురువు, బాబా దేవుడు, బాబా స్నేహితుడు, బాబా తండ్రి, బాబా తండ్రి అన్ని బాబా. బాబాకి ఆవిడకి అన్ని భాషలు వచ్చినాయి. బాబాకి ఏ పుస్తకం అయితే ఆ పుస్తకం తెలుగులో చేసేస్తుంది ఆవిడ. ఈవిడికి ఇష్టం అవ్వక్కర్లేదు. నా గురువు ఇష్టం, నా ఇష్టం. మారుమూల పుస్తకాలు తెలుగు చేస్తున్నారంటే నేను విమలా శర్మ గారు. నా గురువు ఇష్టం, నా ఇష్టం. నాకు ఇష్టాలు అంటూ వచ్చేస్తుంది ఏమో. ఇంతకీ నేను ఈ మాట ఇంక చెప్తున్నానంటే ఆవిడ నాతో మాట్లాడుతుంటే మీరు మాకు భాగ్యం అన్నాడు. ఏమన్నాను, మీరు మాకు భాగ్యం అంటే నాన్నగారు మీరు అలా అనబోకండి. ఆవిడ అయ్యే పని చేసిన భర్త మటు హృదయపూర్వకంగా సపోర్ట్ చేస్తారు. ఈ పూర్వపుణ్యం పెద్ద పెద్ద పుస్తకాలు అనువాదం చేస్తుంటే రాత్రి పనిగా కూర్చొని అనువాదం చేస్తుంటే ఎప్పుడైనా ఒకటే మాట అంటారు, అక్కడ ఆరోగ్యం పాడు చేసుకోండి. భర్త ఎప్పుడైనా అంటే ఒకటే మాట అంటారు ఆవిడని, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని. అంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఆవిడ అనువాదం చేశారు తెలుగులోకి, ఆరోగ్యం పాడు చేసుకో. ఒక మాట తప్పించి రెండో మాట్లాడారు. ఆవిడకి అన్ని బాబా, ఆవిడ ఏమిటండి బాబా అని అనిపిస్తూ అంటే బాబా పేరు చెప్పి మనసు ఆగిపోతుంది. మనసు చపలంగా ఉందనుకోండి, బాబా పేరు ఎన్ని ఉంటే ఆవిడ అనుకోకరండి. మనం ఆవిడ చెవిలో పడేస్తే బాబా పేరు చెప్తాడు మనసు ఆగి. అది గురువు యొక్క గురువు మీద ఉన్న భక్తి, ఆ జన్మాంతర సంస్కారము. ఆ భక్తి కుదరడం కూడా కష్టం. ఆ భక్తి కుదిరిందనుకోండి ఈ ఆనందం అడిగించలేకపోతుంది. ఏదో మోక్షం అంటున్నారు, అదంటున్నారు పరమపదం అంటున్నారు, వైష్ణవుని పరమపదం పరమపదం అంటున్నారు. ఆ ఆనందం ఎలా ఇదే భరించలేకపోతాం ఆనందం. మనం భరించలేమని భగవంతుని తెలిసి కొంచెం వెయిట్ చేస్తున్నాడు. ఇవ్వటం ఇష్టం లేక కాదు, ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు, ఫైల్ కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మకైనా ముందు జన్మకైనా మీరు ధనులే, మీరు తరించి తీరుతారు, అందులో సందేహం లేదు. కానీ మీరు కొంచెం వెయిట్ చేస్తున్నాడు మీకు జ్ఞానం ఇవ్వటానికి. మోక్ష సామ్రాజ్యానికి మిమ్మల్ని అధిపత్రికలు చేయటానికి టైం కోసం చూస్తున్నాడు. కానీ నిర్ణయం ఎలా అయిపోయింది? ఇప్పుడు పెళ్లి సంబంధం నిర్ణయించుకుంటారు. ఇప్పుడు కొంతమంది 6 నెలలకు చేస్తారు, కొంతమంది 1 సంవత్సరానికి చేస్తారు, కొంతమంది 3 నెలలకు చేస్తారు. ఇంకా నిర్ణయం అయిపోయింది, పెళ్లి ఏదో రోజున అవుతుంది. మీకు జ్ఞానం అవ్వడానికి నిర్ణయం అయిపోయింది, కానీ వెయిట్ చేస్తున్నాడు మీరు డిజర్వ్ అవ్వడానికి కోసం. మరి నేను కాకిని అడిగినప్పుడు ఎవరితో అన్నా నేను చెప్పిన పని మీరు మర్చిపోయారు? మర్చిపోలేదు, కాలం కోసం చూస్తున్నాం. నేను మామూలుగా అన్నా నేను మీకు పని చెప్పాను మర్చిపోయారేమో. మర్చిపోలేదు, కాలం కోసం చూస్తున్నాను. మామూలు మనిషిగా మర్చిపోయినప్పుడు దేవుడు ఎలా మర్చిపోతాడు? అది గురువు యొక్క కృపలే. నీ హృదయంలో ఒక నిధం ఉంది, ఆ నిధం ఎవరో కాదు, నీ స్వరూపం. అది నీ హృదయంలో ఒక నిధం ఉంది, అది ఎవరో కాదు, నీ స్వరూపమే. కానీ బట్టే కొంప చేస్తుంది, కానీ కొంప చేస్తుంది. గురు కృప లేకుండా అది నీకు దొరకదు, లభ్యం కాదు. ఈ బట్టను చూసారు, ఈ బట్ట కొంప చేస్తుంది. మీకు చెక్కిస్తాననుకోండి, నేను చెక్కిచ్చి కానీ అంటాను, ఆ కానీలో ఉన్న ప్రమాదం. ఆ కానీ అనకాలు మీరు చచ్చిపోయిన తర్వాత ఈ చెక్కు చెల్లుతుందని చెప్తాను అనుకోండి, ఎందుకు బాబు నాకు ఈ చెక్కు అంటారు? అని బాగానే ఉన్నాయి. కానీ ఇది బలమని ఏమంటున్నారంటే, మీ హృదయంలో ఒక నిజం ఉంది, అది మీ స్వరూపమే, అది మీ స్వరూపమే. మీ హృదయంలో ఒక నిజం ఉంది, అది మీ స్వరూపమే. కానీ ఆ స్వరూపం అది మీ, అది మీ హృదయంలో ఉన్నదే, అది మీ స్వరూపమే. కానీ అది మీకు వ్యక్తం అవటానికి లోపలన్న మీ గురువు యొక్క కృప లేకుండా అది మీకు లభ్యం కాదు. బయటన్న గురువు లోపలికి గండిస్తాడు, లోపల ఉన్న గురువు నిన్ను అనుగ్రహిస్తాడు. ఏ నీ హృదయంలో నా స్వరూపంతో నిన్ను అనుగ్రహిస్తాడు. బయట గురువు లోపలికి గండిస్తాడు, బయట గురువు ఏం చేస్తాడు, లోపల గండిస్తాడు. నిజమైన గురువు లోపల ఉన్నాడు, ఆయన లోపల గుంజుకుంటాడు. ఈ బయట గండిస్తాడు, ఆయన లోపల గుంజుకుంటాడు. అప్పుడు నీకు నీ హృదయంలో నిజం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అప్పుడు నీకు వైకుంఠాలతో, కైలాసాలతో, ప్రయాణాలతో పని లేదు. ఈ భక్తిలోనే ఎంత ఆనందం వచ్చేస్తాయంటే ముక్తిలో ఇంకెంత ఆనందం. అంటే తొందరపడకండి, వేడిని పడకండి, ఆందోళన పడవద్దు. మీకు ఎప్పుడన్నా కష్టాలు వస్తే గురు కృప ఎలా ఉంటుంది? మీరు అంటున్నాడు ఆ గురువు యొక్క దయ కొంచెం రుచి చూపించండి మాకు. ఈ ప్రశ్న అడిగేవాడు మళ్ళీ ఎవరుతున్నాడు, గురువు యొక్క దయ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పమంటావు? భగవాన్ అంటున్నాడు ఎలా ఉంటుందని చెప్పమంటావు? అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందరు, దేనికి అందరు. గురువు దయ ఎలా ఉంటుంది? గురువు దయ ఎట్టిది, ఎట్టిది అని చెప్పమంటున్నావు? గురువు దయ ఎట్టిదని నన్ను చెప్పమంటున్నావు? ఎట్టిదని చెప్పటానికి మాటలకు అందదు, మనస్సుకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందదు, తలంపులకి అందదు. నేను నన్ను ఎలా చెప్పమంటాను? దక్షిణామూర్తి అంతకే మౌనం వహించాడు. కానీ చాలా మందికి తెలియదు, మాటల కంటే మౌనమే ఎక్కువ ఉపదేశం చేస్తున్నాను. నేను ఇక్కడ మౌనంగా కూర్చున్నాను అనుకోండి, నేను ఇచ్చే సందేశం మీకు అందదు. అంచేది మాటలు మాట్లాడవలసి వస్తుంది. ఒకసారి భగవాన్ రంగన్న మాట్లాడుకుంటున్నారు, నేను పొందవలసింది ఏదో పొందాను, నేను పొందవలసింది ఏదో పొందాను. నాకు దేనితోటి ఇంకా పని లేదు, మాట్లాడే పనులు నేను పొందవలసిన లేదు, పొందడానికి చేయవలసిన పని లేదు, చేయవలసిన పని లేదు, మాట్లాడవలసిన పని లేదు. నేను పొందవలసింది లేదు, పొందాను, నేను చేయవలసింది కానీ మాట్లాడవలసింది కానీ చేయవలసింది లేదు, మాట్లాడతాడు కూడా పని లేదు అని రంగం చోటు భగవాన్ అన్నారు. చేసిన చోటు చేసేది లేదు, నోటి చోట మాట్లాడేది లేదు, పొందేది లేదు, పొందాను అన్నారు భగవాన్. ఎవరి దగ్గర? రంగం దగ్గర. మరి పొందాను అంటున్నా, మాట్లాడతో పని లేదన్నా, నాతో మాట్లాడుతున్నావు, ఇదేం పద్ధతి అన్నారు. మాటలతో పని లేదు, నువ్వే చెబుతున్నావు, మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? నీతోటి పని ఎందుకు మాట్లాడటం లేదు? అవుట్ ఆఫ్ మెరిషీ, అవుట్ ఆఫ్ కంప్యాషన్, అవుట్ ఆఫ్ లవ్, నీ పట్ల ఉండే ప్రేమ వల్ల, నీ పట్ల ఉండే దయ వల్ల నిన్ను అనుగ్రహించడానికి మాట్లాడుతున్నాను, కానీ పని ఉంది మాట్లాడటం కాదు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెరిషీ, అవుట్ ఆఫ్ కంప్యాషన్. జ్ఞాని యొక్క మాట జ్ఞానం, జ్ఞాని మాట కూడా జ్ఞానమే, జ్ఞాని మౌనం కూడా జ్ఞానమే, జ్ఞాని యొక్క చూపు కూడా జ్ఞానమే, జ్ఞాని యొక్క కదలిక కూడా జ్ఞానమే, అంతా జ్ఞానమే. మాట జ్ఞానం, చూపు జ్ఞానం, మౌనం జ్ఞానం, ఆ సైలెన్స్ కూడా జ్ఞానమే. అయితే గురువు యొక్క మనం ఆడంబరం లేకుండా జీవించాలి, ఆడంబరం లేకుండా మాట్లాడాలి, అప్పుడు గురువు యొక్క కృప కలుగుతుంది. మీకు బాగా ధనం ఉందనుకోండి, మామూలు బట్టలే కట్టుకోండి, జీవితంలో ఆడంబరం ఉండకూడదు, మాటలో ఆడంబరం ఉండకూడదు, ప్రవర్తనలో ఆడంబరం ఉండకూడదు. మన దివ్యం ఇంటర్సనల్గా ఉండాలి, వ్యక్తి భావనగా ఉండకూడదు, మన ప్రవర్తన వ్యక్తి భావన ఉండకూడదు, మన మాట వ్యక్తి భావనగా ఉండకూడదు, మనం చేసే పని మన కర్తృత్వాన్ని తగ్గించాలి, కర్తృత్వాన్ని పెంచకూడదు. ఏం చేయాలి? దుఃఖకరం కర్తృత్వ రూపంలో ఉంటుంది. భగవాన్ ఏం చెప్తున్నాడు? గురువు దయ ఎలా ఉంటుంది? కొంచెం టేస్ట్ చేస్తానంటున్నాడు. ఏం మాటలకు అందదు అంటే భగవాన్ ఏమంటున్నారంటే మాటలకు అందదు, మాటలకి అందుకే. మీరు పంచదార ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? తీగా ఉందని చెప్తారు. ఆ తీపిదనం ఎలా ఉంటుందంటే మీరు చెప్పలేరు, అది అనుభవేతవ్యం, అది మాటలకు అందదు మనస్సుకి. అంటే దేనికి అంటుంది? అది అనుభవేతవ్యం, మీ లోపల నానందు అనుభవేతవ్యం, మీ అనుభవానికి అందుతుంది, మీ మనస్సుకి అందదు, మీ మనస్సుకి అందదు, మీ బుద్ధికి అందదు, లోపల నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు, నీ అనుభవం, నీ అనుభవానికి అది అందుతుంది. ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్. అనుభవానికి ఎంత స్పష్టంగా అందుతుందంటే మీరు నిత్య మీద చేయేశారనుకోండి, ఆ కాలకం మీకు ఎంత స్పష్టంగా తెలుస్తుందో లోపల ఆనందం కూడా అంత స్పష్టంగా మీకు అనుభవంలోకి వస్తుంది. అది ఫిజికల్గా కూడా తెలుస్తూ ఉంటుంది మీకు, ఇమాజినేషన్ కాదు, ఫిజికల్గా కూడా తెలుస్తూ ఉంటుంది. ఏమని చెప్పమంటావు, ఏమని చెప్పమంటావు? అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, సంకల్పాలకు అందదు. ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. ఊహలకు కూడా ఇట్టి అని చెప్పడానికి గురువు యొక్క కృపే చెప్పలేనప్పుడు ఇంకా ఆత్మానుభవం ఎలా చెప్తారు? గురువు యొక్క కృపే చెప్పడం చెప్పడం సాధ్యం కాదు, లోపల నుంచి ఆనందం ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు? గురు కృప ఇట్టి అని నోటి మాటలు కూడా చెప్పలేదు అంటున్నారు. గురువు మరి గురువుకు గురు కృప వల్ల ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందని అడుగుతున్నాడు వీడు. గురువు యొక్క కృప నోటి మాటలతో చెప్పలేని మీరు చెబుతున్నారు, దక్షిణామూర్తి కూడా సాధ్యం కాలేదు. సర్వసాధారణంగా అత్తమిచ్చిన కోడళ్ళు తక్కువ ఉంటారు, కోడలమిచ్చిన అత్తలమిచ్చిన కోడళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మధ్యన ఒకరి ఇంటికి వెళ్ళగా అత్త కోడళ్ళు తల్లి కూతురులా ఉంటారు, వాళ్ళకి వేరే భావం లేదు, పని పంచుకుంటారు చేసేస్తారు, ఇద్దరు పని పంచుకుంటారు చేసేస్తారు, ఒకరికి అనారోగ్యంగా ఉంటే వాళ్ళ పని ఇల్లు చేసేస్తూ ఉంటారు, ఎక్కువ మాట్లాడుకోరు. అండర్స్టాండ్, అత్తమిచ్చిన కోడళ్ళు తక్కువ ఉంటారు, కోడళ్ళు ఇచ్చిన అత్తలు కూడా తక్కువ ఉంటారు, కానీ అత్త కోడలు తల్లి మదరు డాక్టర్ లేక ఉంటారు. ఆవిడ కూడా అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తుంది. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వెళ్ళినప్పటికీ ఈ కోడలు మాందారు ఏమంటున్నారంటే, మీ ఇద్దరు ఎప్పుడు చూసినా అలా కూర్చొని ఉంటారు, పని చేసుకున్నప్పుడు పని చేసుకున్నారు, పని లేకపోతే ఇద్దరు ఎడమోకం పెడమోకం లేకుండా ఒక చోట అలా కూర్చొని ఉంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అన్నారు. అత్త కోడలు ఇష్టం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో నామకాయ ఏదో పనులు చేస్తారు కానీ ఎవరు వాళ్ళకి గదులు ఉంటారు, ఎవరి గదులు లేదా మీరు ఎవరి గదులు లేదా వెళ్ళకుండా ఇలా కలిసి కూర్చోండి, ఎంత ఎప్పుడు చూసినా గంటలు గడబడి కూర్చుంటారంటే ఎవరి గదిలో కాదు పోవచ్చును కదని మాందారు అడిగింది. మాందారు ఏమన్నారంటే, ఎప్పుడు చూసినా వాళ్ళు కలిసి ఉంటారంటే ఏం మాట్లాడుకుంటారు, మా ఇద్దరికి చెప్పుకోవడానికి మాటలు లేవు, అందుకే ఐక్యమత్యంగా ఉన్నాం. మాకు చెప్పుకోవడానికి మాట్లాడేది లేదు, చెప్పుకోవడానికి మాట్లాడి పడుతుంది బజార్లోనే పడుతుంది. ఆ కోడలు చెప్పిన సమాధానం మాకు చెప్పుకోవడానికి మాటలు లేవు, అందుకే ఇలా కూర్చోగలుగుతున్నాం, చెప్పుకోవడానికి మాట ఉంటే ఇలా ఇంటికి కూర్చుంటాం. మాటలు లేవు మాకు, చెప్పుకోవడానికి మాటలేము లేవు, అందుకే ఇలా శాంతిగా ఉన్నాం. అంటే వాళ్ళు అత్తకోళ్ళకు అనుభవం మాటలతో చెప్పలేదు, ఇప్పుడు బ్రీవు కొరకు మాటలతో ఎలా చెప్తాం? అది మీరు చెప్తాను, ఆ మాటలు గుర్తొచ్చి వారి ఇంటికారు అడుగుతున్నారు, మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అడుగుతున్నారు మా అందరు. మాకు మాటలు ఏం లేవు చెప్పుకోవటానికి అంటే అంటే మాటలకు అందని అనురాగం, మాటలకు అందని మాటలకందరి అనురాగం. ఈ భౌతిక విషయాలకు నేను చెప్పిన విషయాలు భౌతిక విషయాలు, భౌతిక విషయాలు ఎలా ఉన్నప్పుడు ఆత్మానందం ఉన్నాం, ఆ చైతన్యం కాదు, విశ్రాంతి ఎలా ఉంటుంది, ఆ సుఖం స్వతంత్రమైనది, ఇతరుల మీద ఆధారపడింది కాదు, అది స్వతంత్రమైనది, ఇండిపెండెంట్ డిపెండెంట్ కాదు. హృదయంలోంచి వచ్చే శాంతి, హృదయంలోంచి వచ్చే సుఖం, హృదయంలోంచి పొందుతున్న ఆనందం, అది స్వతంత్రమైనది కానీ అస్వతంత్రమైనది కాదు. మరి ఎలా గురువు యొక్క కృపే చెప్పలేమంటున్నారు, మరి గురువు వల్ల మోక్షం వస్తుందని మీరు చెప్తున్నారు, అది ఎలా సాధ్యం? ఈ పొండికి ఎలా కుదురుతుందని, పొండిక ఎలా కుదురుతుందని చెప్తారు. అప్పుడు భగవాన్ చెప్తున్నారు, నీకు స్వప్నంలో, నీకు స్వప్నంలో ఏదైనా శరీరం వస్తున్నానుకో, నేను నిద్రపోతున్నానుకో, మనం ఇప్పుడు నిద్రలోనే ఉన్నాం, మనం అందరం నిరుగులో ఉన్నామనుకో, నిద్రలో ఉన్నాం, ఆ నిద్ర అజ్ఞానం. స్వప్నం వేగంతో వస్తుంది, అది నిద్రలో వస్తుంది, ఏది రోజు మన శరీరం చనిపోతుంది, అది అజ్ఞానం అని నిద్రలో చనిపోతుంది, మళ్ళీ ఇంకో శరీరం పుడుతుంది, అది అజ్ఞానం అని నిద్రలో పుడుతుంది. ఈ పుట్టుక అనేది అజ్ఞానంలో జరుగుతుంది, చనిపోవడం అనేది అది దీర్ఘని జరిగింది. ఈ స్వరూపం నేను తెలిసే వరకు ఈ అజ్ఞానం నిద్ర కంటిన్యూ అవుతూ ఉంటుంది, శరీరం చనిపోవడం అనేది కాదు, అది నిద్రలో ఒక భాగం, మళ్ళీ ఇంకో శరీరం పుడుతుంది, ఆ శరీరం పుట్టడం కూడా నిజం కాదు, అది కూడా నిద్రలో భాగం, ఎన్ని ఏది నిజం కాదు. మళ్ళీ శేషుకులు జ్ఞాపకం వస్తున్నాడు, సచ్ స్టఫ్ లైక్ డ్రీమ్స్ అండ్ మేడం, అవర్ లిటిల్ లైఫ్ ఇస్ రౌండ్ అండ్ గుర్తిస్తాడు. ఇవన్నీ నిద్రలో భాగాలు, చావు నిద్రలో భాగం, బుద్ధి కూడా నిద్రలో భాగం, ఇదంతా అజ్ఞానం నిద్ర. భగవాన్ చెప్తున్నారు గురువు కృప ఎలా ఉంటుంది అని, మీరు నిద్రలో ఉన్నారనుకోండి, మీరందరూ గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, ఎవరికి ఒకరు పేద సింహం స్వప్నంలోకి వచ్చింది అనుకోండి, ఆ సింహాన్ని చూసుకుంటూ ఏమేస్తుంది, చాలా భయం పడుతుంది సింహాన్ని, ఆ సింహం ఆ సింహం కళ్ళ వచ్చిన సింహాన్ని చూస్తే మీకు ఏమేస్తుంది, మన పులిని చూసినా సింహాన్ని చూసినా ఏమేస్తుంది, ఏం చేత భయం వేస్తుంది చెప్పండి, ఎక్కువ జరుగుతుంది, అది ఎందుకు భయం వస్తుంది, మేకను చూస్తే భయం తినేది అనిపిస్తుంది, మేకను కళ్ళ మేక కనిపించింది అనుకోండి నోట్లు వేసుకుందాం అనిపిస్తుంది, కోడి అవుతుంది కదా చేప, కళ్ళ చేప కనిపించినప్పుడు నోట్లో వేసుకుందాం, దాకా ముందు దాకా తర్వాత నోట్లో వేసుకుందాం, సింహం వచ్చింది అనుకోండి బాయ్ వేస్తుంది, పులిస్తే బాయ్ వేస్తుంది, కోడి వస్తే తినేద్దాం, చేప వచ్చినా కోడి వచ్చినా బయట తినేద్దాం అనిపిస్తుంది, మళ్ళీ వండుకుంటే ఆలస్యం వచ్చినా కూడా కళ్ళని తినేద్దాం అనిపిస్తుంది. మాంసం అంటే బాగా ఇష్టం అనుకుంటున్నాం, కళ్ళ కోడి వచ్చిన వండుకుంటే ఆలస్యం కొట్టినా ఇలాగే తినేద్దాం అనిపిస్తుంది, కొంతమంది బాగా ఇష్టమైన కూర ఉందని నవ్వకంగా నింపేస్తూ ఉంటారు, కొంతమంది బాగా ఇష్టమైన కూరలు పెట్టామనుకుని వాళ్ళు సరిగ్గా నవ్వకంగా నింపేస్తూ ఉంటారు, నన్ను అయితే ఆలస్యం అవుతున్నాను. ఆ శివుని ఎందుకు వ్యవస్థలు తెలుతాం, అది క్రూర తెలుస్తాం, మనం ఎన్ని క్రూరక్రమాలు చేస్తున్నాం, మనం మాట్లాడే మాటలు ఎన్ని క్రూరంగా ఉంటున్నాయో మనకు తెలియదు, మనం చేతులు చేసే పనులు ఎన్ని క్రూరమైన పనులు చేస్తున్నా మనకు తెలియదు, సింహం క్రోర జంతువు అనుకుంటాం, పుడి క్రోర జంతువు విట్ల గోల్స్ విట్ల జంప్స్ చాలా మంది మాటలు మాటలు ఆయన మాట్లాడే మాటలు క్రోరక్తూ ఉంటుంది, చాలా మంది చేతి చేతి చేసి పనులలో క్రోరక్తూ ఉంటుంది, యుద్ధాలు కూడా క్రోరక్తుంది, యుద్ధాలు కూడా క్రోరక్తుంటుంది సమానం, విక్కెడ్ డ్యాక్స్ విక్కెడ్ జింక్స్ విక్కెడ్ వర్డ్స్, బిహేవియర్ ఎప్పుడు వైలెంట్గా ఉండకూడదు, వికెట్గా ఉండకూడదు మన బిహేవియర్, ఇంకా రోపడిన వస్తువు వైలెంట్గా ఉండదు, వికెట్గా ఉండదు, హృదయంలోని వస్తువు, ఆ సెల్ఫ్ వచ్చేవాడు భయం వేసిపోతున్నాం అనక, పులి వచ్చేటప్పుడు ఏం వేస్తుంది, పులి వచ్చేటప్పుడు భయం వేస్తుంది, ఆ సినిమాని చూసి ఏం చేస్తాం మనం, ఒకటి మనం భయం వేసి మేలుకు వచ్చేస్తుంది, భయం వస్తుంది మనకి, భయం వేసిన వాడికి ఏమవుతుంది, మెలుకు వచ్చేస్తుంది, మీ స్వప్నంలో వచ్చినటువంటి సినిమా ఏం కాదు, మీ స్వప్నం వచ్చిన సింహం నిజం కాదు, కానీ మీకు వెలుపు వచ్చే మాట నిజం, వెలుపు మటుకు నిజం, గురువు యొక్క కృప కూడా సింహం చేసిన పని చేస్తుంది, అంటే గురువు కృప ఏం చేస్తా అంటే నేను ఆ సంఘం ఏం చేస్తుంది, మామూలుగా పెట్టుకోండి మామూలు జాగ్రత్త అవసరం తీసుకొచ్చింది. గురువు యొక్క కృప ఏం చేస్తుంది, గురువు యొక్క కృప ఏం చేస్తుంది, ఈ అజ్ఞానాన్ని మధ్యట్లోంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేస్తుంది. ఆ కళ్ళలో ఉన్న సంఘం ఏం చేసింది, మామూలు మధ్యట్లోంచి మెరుపులోకి తీసుకొచ్చింది. గురువు కృప ఏం చేస్తుంది, అజ్ఞానం మధ్యట్లోంచి జ్ఞానంలోకి, జ్ఞానం అనే పదంలోకి తీసుకొస్తుంది. అంటే నేను ఎప్పుడైతే స్వప్నంలో వచ్చి ఏ పని చేస్తుంది, గురువు యొక్క కృప కూడా ఆ పని కాదు. ఒకవేళ ఆ స్వప్నంలోకి రావక్కర్లేదు, అదొక పద్ధతి. స్వప్నంలోకి రావటం అదొక పద్ధతి చెప్పాను, గురువు యొక్క ఆ చూపించాలి. ఆ స్వప్న సింహం ఒక ఉదాహరణ, అదే ఒక్కర్లేదు. నేను అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకురావడానికి, అసత్యంలోంచి సత్యంలోకి తీసుకురావడానికి, చీకట్లోంచి నిరంతరం తీసుకు గురువు యొక్క చూపించాలి, గురువు యొక్క చూపించాలి. అది అచ్చిన సూర్యం గారు నాకు అయ్యేసారి చెప్పారు, 1946లో భగవాన్ కలుసుకున్నాను. అప్పుడు భగవాన్ మీద ఆయనకి ప్రేమ కలగలేదు, వచ్చింది ప్రేమ కలగలేదు, విరక్తి వచ్చింది. అట్లా నీళ్ళస్తామని చెప్పడానికి దగ్గరికి వెళ్ళాడు, కానీ చెప్పడానికి మాట రాలేదు. ఈ చెప్పింది ఏంటి అనిపిస్తుంది ఎవరికి, సూర్యం గారు. అప్పుడు మీ భావాన్ని నేను చూస్తున్నాను అన్నట్టుగా చూచారట ఎవరు, భగవాన్. అచ్చిన సూర్యం గారు అంటే ఎలా చూశారటండి, మీ మనసులో వచ్చిన భావం నాకు కనిపిస్తుంది అన్నట్టుగా చూచారు. బయటకు వచ్చేది ఆశ్రమండి, భగవాన్ హాల్లో బయటకు వచ్చేసారే. అచ్చిన సూర్యం గారి భార్య ఉన్నారటండి ఆశ్రమంలో, 100 రూపాయలు ఇద్దాం ఉన్నారు. 100 రూపాయలు కూడా దండగానే అంటున్నారు. ఎవరండి మీరు, సూర్యం గారు అన్నారటండి 100 రూపాయలు కూడా దండగా అన్నారు. నీ పైసలు ఇవ్వకపోతే నా పైసలు ఇచ్చుకుంటాను, నువ్వు ఇవ్వటం ఇవ్వటమే అంటున్నాను భార్య. అంటే అప్పుడు ఆయన అన్నట్టు చదివే మరి నీ పైసలు ఇస్తానంటున్నావు, ఇప్పుడు నా పైసలే పట్టుకుని ఇస్తాను చేయటం ఆపిస్తాను. నేను ఇవ్వడా ఇవ్వటం మానంటున్నావు, అంటున్నప్పుడు నా పైసలు ఇస్తానని ఇచ్చాను కానీ ఇష్టం లేకుండా ఇచ్చానన్నారు. ఎప్పుడు జరిగింది, 46 జరిగింది ఈ సంగతి ఎప్పుడు జరిగింది, 46 20 ఏళ్ళ వరకు భగవాన్ చూసిన చూపించా. నేను భగవాన్ని మర్చిపోయారు, 60 ఏళ్ళ చూపు గుర్తొచ్చింది. అట్లా ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారు అక్కడ ఎవరు, సూర్యం గారు అక్కడ ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారు అక్కడ ఎవరు, సూర్యం గారు. ఆ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆ చూపు జ్ఞాపకం వచ్చింది, ఎవరికండి భగవాన్ చూపుకు. మళ్ళీ 60 ఏళ్ళు ఆ చూపు 20 ఏళ్ళు మర్చిపోయాను, ఆ చూపు నన్ను వెంటాడలేదు. 20 ఏళ్ళు వచ్చింది ఆ చూపు నన్ను వెంటాడటానికి, 60 ఏళ్ళు ఆ చూపు నన్ను వెంటాడింది. నాకు రాముడు భగవాన్, నేను కృష్ణుడు భగవాన్, అన్ని భగవాన్. 20 ఏళ్ళు పట్టింది ఆ చూపు నన్ను వెంటాడుతాను అంటే చెప్పాడు. మళ్ళీ 60 ఏళ్ళు మొదలు ఈ నాటి వరకు ఆ చూపు నన్ను వెంటాడుతాను అంటాను. దేనికి అమృత అమృతాంతం నన్ను పొందింపు చేయటాను. ఆయన వినీలాకాశంలో వెంటకానికి రాసింది ఆయన. ఆయన అంటే ఉంటారు ఫస్ట్ పాడు 3 సార్లు పేరైపోయిందని. అచ్చిన సూర్యం గారు అంటూ ఉంటారు ఫస్ట్ పాడు 3 సార్లు పేరైపోయింది, అన్ని పట్టుకున్నాడు ఇంకా ఆయన. ఇంకెవరు కావాలని లేదండి దొరకలేదా అంటే ఎందుకు చూస్తున్నాడంటే గురువు కృప ఎలా ఉంటుందండి, 20 సంవత్సరాలు మరుపు వచ్చేసింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ గురువు గోడ్గా వెంటాడటం ప్రారంభించింది. శంభ మౌతిలో పెద్ద మాంసపు ముక్క బయటకు తీసింది అంటే కష్టము, గురువు అనుగ్రహంలో ఉన్న వాడు బయటకు రావడం అంతే కష్టం. శంభ మౌతిలో ఉన్న మాంసపు ముక్క మనం బయటకు తీయడం ముందేస్తుంది. అయితే ఎవడైతే గురువు యొక్క అనుగ్రహంలో పడ్డాడో వాడికి 4 జన్మలు వెనకైనా ఉండేది, వాడు తగిస్తాడు, వాడు మోక్షాన్ని పొందే తీరుతాడు. ఇది ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండదు, వాడు పారిపోవడానికి ఎస్కేపం లేదు. ఎక్కడికో పారిపోవడానికి అది ఇంకా తోటి దొరకదు, ఎక్కడికైనా వాడు పారిపోయింది, ఈ జోతిలోకి రావాల్సింది. ఆ చూపు 20 సంవత్సరాలు మర్చిపోయింది, 20 సంవత్సరాల తర్వాత మనం వెంటాడటం ప్రారంభించింది అన్నారు. ఎక్కడ అమెరికాలో, మన ఇండియా, మన ఆంధ్రాలో చాలా మంది సినిమా డైరెక్టర్స్ ఆయన శిష్యులు. అచ్చిన సూర్యం గారి దగ్గర నేర్చుకున్నారు సినిమాలు ఎలా తీయాలి. ఆ మూఢ మనసులోని సినిమాలు పూర్వం వచ్చిన ఆ డైరెక్టర్ ఉంది, ఆయన దగ్గర నేర్చుకున్నారు. అవన్నీ వారు కర్రలతో ఆడిస్తాం, గోడల చేత మాట్లాడిస్తాం, ఎంత ముద్దబ్బాయిలు తీసుకొచ్చినా వాళ్ళు యాక్ట్ చేయడం మేము నేర్పుతాం. కర్రలతో ఆడిస్తాం, గోడల చేత మాట్లాడిస్తాం, ఆ మాట సౌందర్యం ఎలా ఉండాలో, యాక్షన్ ఎలా ఉండాలో నేర్పుతాం. కర్రలతో నేర్పుతాం యాక్షన్, కర్రలతో ఆడిస్తాను, గోడలతో మాట్లాడిస్తాను. చెడుగుదల వాళ్ళతో మాట్లాడిస్తే ఉంది, గోడల చేత మాట్లాడిస్తాం. మామూలుగా యాక్షన్ బాగా చేతలు వాళ్ళతో యాక్ట్ చేయచ్చు, కర్రలతో యాక్షన్ నేర్పుతాం. అంచేది మీరు మోక్షం గురువు యొక్క చూపు అంటే ఆస్తి చూపండి. గురువు మిమ్మల్ని అంత చూస్తాడంటే చూసేది గురువు కాదు, అక్కడ వ్యక్తి కదా ఆత్మ చైతన్యం. ఆ చైతన్యం చూస్తాండి ఎక్కడ తీసుకెళ్ళడానికి చైతన్యం ఉండదు, నా చైతన్యం తీసుకెళ్ళడానికి చైతన్యం చూస్తాను. ఈ మధ్యన ఒక డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు, వచ్చాను షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేను షేక్ హ్యాండ్ చెవులా అనుకుంటారు కదా, షేక్ హ్యాండ్ అంటారు కదా, షేక్ హ్యాండ్ వెళ్ళిపోతే చెవులా చాపారు. ఆయన చెయ్యి చాపినప్పుడు మనం కూడా చెయ్యి చాపాలి కదా, దాన్ని షేక్ హ్యాండ్ ఆ హ్యాండ్ మళ్ళీ షేక్ చేసుకుంటారు. కళ్ళు వీరికి ఇలా చెయ్యి ఉంటారు, కళ్ళో అంటారు కదా చెయ్యి ఉంటారు, కన్ను షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరి మా గమ్మ ఎవరో సింహద్వారంలో అక్కడికి వెళ్తే మరి వెనక్కి వచ్చారు. మీతో షేక్ హ్యాండ్ ఇచ్చాక నాకు కొంచెం శాంతి వస్తుంది అంటున్నారు. రేపు నాకు షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చారో మీరు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుంటే మీ శాంతి ఖర్చు అయిపోతామని చూసుకోండి. శాంతి ఖర్చు అయిందని పెరిగింది అని చెప్తాను. అది పంచుకుంటే పెరిగింది కాదు, పంచుకుంటే పెరుగుతుంది. పంచుకుంటే ధనం కరగవచ్చు, పంచుకుంటే శాంతి కరగదు. పంచుకుంటే జ్ఞానం కరగదు, పైసలు కరగవచ్చు, కానీ తెలిసి అన్నమాట ఈ సంపద కూడా కరగదన్నాడు పంచుకోవటం. వాళ్ళు కలిగితే కరగవచ్చు పైసలు, కానీ జ్ఞానం పంచి కొద్దిగా పెరుగుతుంది, శాంతి పంచి కొద్దిగా పెరుగుతుంది. అది పెరిగేది కాదు. కాగితాలు కరగవచ్చు, రూపాయి కాగితాలు కరగవచ్చు. నీ దైవత్వాన్ని నిజంగా సిన్సియర్ సీకర్ అయినప్పుడు అబద్ధం అబద్ధంగా కాదు, భగవద్భవం పొందాలని వరదైపోకుండా త్రికరణ శుద్ధిగా కృషి చేస్తుంటే, అబద్ధం అబద్ధంగా కాదు, నటన కోసం కాదు, ఇతరుల కోసం కూడా కాదు, నా కోసం నేను భగవద్భవం పొందాలి అనేటువంటి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తుంటే, నిజంగా హృదయంలో ఎలా నువ్వు తెలుసుకోవాలని అనుకుంటుంటే, ఆ తెలుసుకోవాలనే కాంక్ష జ్ఞానానికి పెట్టుకోడు. మనుష్యత్వం ముమోక్షత్వం మహాపురుష సంస్థలు. రామకృష్ణపురం నుంచి అన్నాడు, పెడలో ఉన్న పురుగులను తీసుకొచ్చి బంగారపు గిన్నెలో వేస్తూ ఉంటాయా అన్నాడు. పెడలో ఉన్న పురుగులను తీసుకొచ్చి బంగారపు గిన్నెలో వేస్తూ ఉంటాయా, మాకు పేడే కావాలంటారు అంటారు. మీకు అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు జ్ఞాని సహవాసం కూడా మీకు చేయలేదు. పెడలో ఉన్న పురుగులు బంగారపు గిన్నెలో వేస్తే బట్టి ఉంటాయా, అన్నీ పేడలోకి వెళ్ళిపోతాయి. ఇంకే పేడే ఎక్కడికి ఇష్టం? పెడలో ఉన్న పురుగులకి పేడ ఇష్టం, పండుకి బురద ఇష్టం. ఆ పండు బురదలో ఉండేదని అనుకుంటాం, బురదేదని అమ్ముడుకుంటాం. అది జ్ఞాన సముపాధిలో పెట్టుబడి. ఈ మూడు రావటం కష్టం మనుష్యత్వం. ఇంకేదంటే ఈ భూమి మీద మనం ట్రైనింగ్ అవ్వాలి, జ్ఞాపకం పెట్టుకోండి. ఇతర లోకాలకి ఏమన్నా అందులో మంచి లోకాలున్నాయి, చెడ్డ లోకాలున్నాయి. చెడ్డ లోకాలకు వెళ్తే దుఃఖం అనిపిస్తాం, మంచి లోకాలకు వెళ్తే సుఖం అనిపిస్తాం. మళ్ళీ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి ట్రైనింగ్ మనం తినే పళ్ళు భూమి మీద పండుతున్నాయి, మనం తినే అన్నం భూమి మీద పండుతున్నాయి, మనం ఇంటికి పెట్టే మలమూత్రాలు భూమి భరిస్తుంటుంది, మనం తినే అన్నం భూమి మీద పండుతుంది. ఆ భూమి మీద